అనుభవాలు జ్ఞాపకాలున్ను శ్రవణ పుస్తకం మూడవ సంపుటం కవుల కలహం నా అష్టావధాన ప్రయత్నాలు ఇలా ఉండగా స్వధర్మ ప్రకాశిని పత్రికలో సతీర్థిసం ప్రార్థనము అన్న శీర్షికతో కొన్ని పద్యాలు ప్రకటితాలైనాయి. వేటూరు ప్రభాకర శాస్త్రి గారి పేరుతో వచ్చాయివి. రామకృష్ణ కవులకు తిరుపతి వెంకట కవులకు జరుగుతున్న సంకుల సమరంలో కొత్త యోధిని సింహనాదం అది. అయితే అంతకుముందు దానికి తర్వాత కూడా ఆ కలహంలో ప్రభాకర శాస్త్రి గారి పేరు మరి వినిపించలేదు. అది ఎలా జరిగిందో కానీ ఆ పద్యాలు వారి పేరుతో రావడం చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు. అనేకులకు లాగానే రామకృష్ణ కవులకు కలిగింది విచికిత్స. మొదట వింతపడ్డారు, కానీ వెంటనే ప్రకృతిస్థులయ్యి రామకృష్ణ శాస్త్రి గారు వెంకట శాస్త్రి గారి పక్షంగా వారి శిష్యుడు పూసుకువచ్చినట్లే తమ పక్షంగానూ తమ శిష్యుడు ఒకడు పూసుకురావటం అగత్యం అనుకున్నారు. వాటికి బదులు రాయమని నన్ను నియమించారు కూడా. నా పద్యాలు కవితలో పడ్డాయి, ప్రభాకర పరామర్శము అని వాటికి శీర్షిక. ఏకకాలంలో ఒక గురువు దగ్గర చదువుకున్నవారు సహాధ్యాయులు, ఒక గురువు దగ్గరే భిన్న కాలాల్లో చదువుకున్నవారు సతీర్థులు. ప్రభాకర శాస్త్రి గారు, వెంకటరామ శాస్త్రి గారు అలాంటి సతీర్థులు. వెంకట శాస్త్రి గారి దగ్గర ఎవరైనా చదువుకున్నా ఈ సందర్భం పురస్కరించుకుని గురువు గారితో తగవ పడవద్దు అని వెంకటరామ శాస్త్రి గారిని కోరుతూ ప్రభాకర శాస్త్రి గారి పేరిట వచ్చిన పద్యాలవి. మా వెంకటరామ శాస్త్రి గారికి మీ వెంకట శాస్త్రి గారు బహు కొద్ది కాలం చదువు చెప్పిన గురువుల్లో ఒకరు, ప్రధాన గురువులు మాత్రం కాదు. కనుక గురువు ఎవరన్నప్పుడు వెంకట శాస్త్రి గారి పేరు రాదు. కాదంటే మరి మీ వెంకట శాస్త్రి గారు మా శ్రీపాదవారి దగ్గరే చదువుకున్నారు కదా. సాహిత్య జ్ఞానం మాత్రమే కాదు, అష్టావధానం చేయటం, ముఖ్యంగా చదరంగం ఆడము కూడా మీ గురువు గారికి మా శ్రీపాదవారే నేర్పారు కదా. మరి మీ వెంకట శాస్త్రి గారు మా శ్రీపాదవారిని కాక చెర్ల బ్రహ్మశాస్త్రి గారిని గురువుని చెప్పుకుంటారే అని నా పద్యాల సారాంశం. అయితే నేను అవి రాయటం వెంకటరామ శాస్త్రి గారికి ఇష్టం లేదు, కవితలు ప్రకటించడం అంతకంటే ఇష్టం లేదు. నేను తమకు జరుగుతున్న కలహంలో కలుగు చేసుకోవటమే వారికి ఇష్టం లేదు. అయితే వారికి ఈ సంగతి తెలిసేటప్పటికే నా పద్యాలు తయారైపోయాయి, నేను రాయన అన్నారు రామకృష్ణ శాస్త్రి గారు. అంతే, నా పద్యాలు కవితలో పడ్డాయి. ప్రభాకర శాస్త్రి గారి పేరుతోనూ మరి జవాబు లేదు. వెంకటరామ శాస్త్రి గారు మరి మాట్లాడలేదు. రామకృష్ణ శాస్త్రి గారును మరి నన్ను దేనికి ప్రోత్సహించలేదు కలహం సందర్భంలో. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ప్రభాకర శాస్త్రి గారి ప్రతిభ ప్రాగల్భ్యాలు జగద్విదితాలు. వారి యోగిక శక్తి బహువిఖ్యాతం అయింది. వారి ఎడల అప్పుడు మరెప్పుడూ నాకు నిరాదర భావం లేదు, ప్రతికూల భావం అసలే లేదు. సర్వతోముఖమైన వారి సాహిత్య ప్రజ్ఞ చూసి ఎంతో సంతోషించిన వాణ్ణి నేను. తర్వాత మద్రాసులో ఒక మాట వారి దర్శనం చేశాను. నేనెంత విశుద్ధ హృదయంతో వారి దర్శనం చేశానో అంత విశుద్ధ హృదయంతోనూ విశేషించి అంత ప్రీతిగానూ నాతో మాట్లాడారు వారు. ఇటీవల నేను నిర్వహిస్తున్న శ్రీనాథ జయంతి మొదటి సంవత్సరమే వారిని వక్తగా ఆహ్వానించాను నేను. ఆ సందర్భంలో సభ వారిని వారికి పరిచయం చేస్తూ నా పద్యాల సంగతిని స్మరించాను. కానీ ఆ కలహం ఊసెత్తడమే వారికి ఇష్టం లేకపోయింది. నేను వారికి అప్పుడు చేసిన సేవ మిక్కిలి స్వల్పం, అదే మహామేరు అన్నట్టు సంతోషించారు వారు. ఉదార చరిత్రలకు మనలో ప్రభాకర శాస్త్రి గారు మంచి వరవడి. మన దురదృష్టం, మన జాతికి పుష్టి కలిగించే ప్రయత్నంలోనే వారు అకాల మరణం పొందారు. వారు ఆంధ్రులు కాక మరి ఏ జాతి వారైనా అయి ఉంటే బతికి ఉండినప్పుడు పరమ పొందించాక కూడా వారిని ఆ జాతీయులు బహువిధాల పూజించుకుని ఉందరు. వెంకటరామ శాస్త్రి గారు నాకంటే 8 ఏళ్ళు పెద్దలు. రామకృష్ణ శాస్త్రి గారు 2 ఏళ్ళు పెద్దలు. పిఠాపురం సంస్థానంలో ప్రవేశించేటప్పటికి రామకృష్ణ శాస్త్రి గారి వయసు 19 ఏళ్ళు. వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి 19 ఏళ్ళు నడుస్తుంది నాకు. వారిద్దరూ మేనత్త మేనమామ బిడ్డలు. వారిద్దరూ రాముడు వీరేశ్వర శాస్త్రి గారి దగ్గర భాష్యాంతం వ్యాకరణం చదివారు. చామర్తి విశ్వపతి శాస్త్రి గారి దగ్గర తర్కం చదివారు. చెర్ల నారాయణ శాస్త్రి గారి దగ్గర కావ్యాలంకారాలు చదివారు. తెలుగు వాంగ్మయం బాగా అవలోకన చేశారు. మహాపండితులైనారు, పండిత కవులైనారు, జంట కవులను అయినారు. జైతర యాత్రకు బయలుదేరారు. అపారమైన తమ సేమషీ ధౌరంధర్యం కనబరిచి మొదటి అడుగులనే పిఠాపురం ఆస్థాన కవులైనారు. ఉత్తర క్షణంలో వారి విఖ్యాత తెలుగుదేశం అంతటా విస్తరించింది. అది అదృష్టమే, మిక్కిలి ప్రశంసాపాత్రమే. అయితే అడుగు గదపటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. బంగారంతోనే చేసిన నవరత్నాలను పొదిగిన పంజరం అనేది రామచిలుకకు బంధకమే. వారి పని అలాగే అయింది రాజా ఆస్థాన ప్రవేశంతో. ఏమంటే పండితులకు కవులకు దేశాటనం అనివార్యమైన విహిత ధర్మం, మానరానిది అది. కీర్తి ధనము మాత్రమే కాదు, అనేకాలు చూడడము, అనేకాలు వినడము, జ్ఞానం పరిణితం కావటము, ప్రతిభ మిక్కిలి నిశ్చితం కావటము వంటి అనుభవాలు కలిగి ప్రౌఢం అవుతుంది వారికి దానివల్ల. అయితే మహారాజులం గారితో నిత్య సాహిత్య గోష్ఠి తప్పనిసరి కావటం వల్ల రామకృష్ణ కవులు కది అందరాని పండైపోయింది. దీంతో వారి పాండిత్యము కవిత్వము స్థానికాలు అయిపోయాయి. పత్రికలు ఉన్నాయి నిజమే, వారిని వి చెయ్యెత్తి దేశానికి చూపించను చూపించాయి, లోటు చేయలేదు. ప్రారంభావస్థలో తిరుపతి వెంకట కవులకు లేని అవకాశం అది, కానీ వారికి అది చాలింది కాదు. మరేమిటి చేయడం? ఉన్నదల్లా ఏమిటంటే దేశాలు తిరగటం కవులకు ప్రతిష్టా కారణం అయితే తమ సంస్థాన కవులు దేశాలు బట్టి పోవటం సంస్థానాధీశ్వరులకు అప్రతిష్టా కారణం. దీంతో పాండిత్య కవిత్వ ప్రకర్షలతో పాటు బాల్య చాపల్యమన్ను ఎంత ఉండినా రామకృష్ణ కవులకు అడుగు కదపడానికి వీల్లేకపోయింది. ఈ స్థితిలో ప్రారంభమైంది వారికి తిరుపతి వెంకట కవులతో రగడ. ఎంత పెరగాలో అంతా పెరిగిపోయింది. అయితే పండిత కవిధర్మంగా వయసు మళ్లిన తిరుపతి వెంకట కవులకే అంత విగ్రోత్సాహం అయితే నూనూకు మిసల రామకృష్ణ కవులకు ఎంత ఉండును? నిజమే, కానీ తిరుపతి వెంకట కవులతో మరొకరికి, రామకృష్ణ కవులతో నన్ను ఇంకొకరికి ఈ కలహం సంభవించి ఉంటేనా? అది కొండ తగరు ఢీకున్నట్టుండేది, ఏనుగు దోమ కుమ్ముకున్నట్టు ఉండేది. మరి ఇది సింహము సింహము కలియబడ్డట్టు అయింది, సముద్రము సముద్రము కలపటం అయినట్టు అయింది, పర్వతము పర్వతము కింద మీద పడ్డట్టును అయింది. బాగానే ఉంది, కానీ అంత కలహానికి కారణం ఉందా? ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇది దాని స్థితి. అయితే వనదహనం చేసే కార్చిచ్చు ఆదిమ స్వరూపం ఎంత ఉంటుంది? అలాంటిదే ఇదిని. అది స్వల్పం అనడం పామరుల దృష్టి, పండితుల దృష్టి వేరు, పండిత కవుల దృష్టి మరీ వేరు. వారిలోనూ వ్యగ్రోత్సాహాల దృష్టి అంతా వేరే. వారికి ధర్మోల్లంఘన అయినా దురాక్రమణమైనా ఏర్పడమే చాలు, మరి ప్రయోజనం? దానికే తిరుపతి వెంట కవులకు కావలసినంత, రామకృష్ణ కవులకు అంతకంటే ఎక్కువ, సాహిత్య ప్రియులైన వారికి వారికిద్దరికి కంటే అధికం. ఏమంటే దాంతోనే తిరుపతి వెంకట కవుల ప్రతిభా పామరులకును బాగా తెలిసి వచ్చింది. రామకృష్ణ కవుల ప్రాభవం పండితులకు పామరులకు కూడా ఏకకాలంలోనే అవగాహన అయింది బాగా. కావచ్చు, అయితే కవులు జాతీయ నిర్మాతలు కదా, మరి ఆంధ్రజాతికి కలిగింది ఏమిటి అంటే తిరుపతి వెంకట కవుల నిరంతర సంచారంతో అది వరకు ఎంత జరిగి ఉందో రామకృష్ణ కవులు ఢీకొన్న ఈ కలహం వల్ల దానికి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు సాహిత్య ప్రచారం జరిగింది దేశంలో. చరిత్రకారులు నిర్ధారణ చేస్తారు ఈ సంగతి విపులంగా. ఇక చెప్పవలసింది ఏమంటే ఈ పరిస్థితుల్లో రామకృష్ణ కవుల దగ్గర ప్రవేశించడం నాకెంతో శ్రేయస్కరం అయింది. తిరుపతి వెంకట కవుల దగ్గర ప్రవేశించినా భ్యగ్యంతరంగా నాకు ఏ మేలు కలిగేదే సందేహం లేదు, కానీ రామకృష్ణ కవులతో సవయస్కత వారి నవ్యధారణి నాకు విశేషాలైనాయి. మరి పర్యవసానం, నా సాహిత్య తృష్ణ సాహిత్య జ్ఞానము హెచ్చడంతో పాటు నా కవితా ధోరణికి సానబట్టినట్లయినది. నా దృక్పథం సుపరిష్కృతం కావడంతో పాటు నా జీవితమును సరైన దారిని పడింది. జీవిత సాఫల్యానికి కావలసిన అవకాశాలను పూర్తిగా మెరాయి. కార్యక్షేత్రం బహువిశాలమైంది. ఆదిలో వచనారచనే ఇష్టమైన నల్లమిల్లి సత్యరెడ్డి గారు యాథాలాపంగా అన్న మాటతో పద్యబంధంలో పడి స్వయం కృషితో కొంత సాధించి రామకృష్ణ కవుల బోధతో ఓహో అనిపించుకోగల స్థితికి వచ్చాను. కానీ ఉండుండి పద్యబంధం కాదు వచన రచనే ప్రధానం అన్న భావం స్థిరపడిపోయింది చివరికి. దానికి కారణం మొదట వెంకటరామ శాస్త్రి గారు, తర్వాత ఎక్కువగా రామకృష్ణ శాస్త్రి గారును. అదొక వింత సంగతి. రామకృష్ణ శాస్త్రి గారితో సృష్టి గడియలు కవితా వ్యాసంగంలో మునిగి ఉంటూ ఉండిన్ని వీలైనప్పుడల్లా బసలో సమీమర్శకంగా విజయ విలాసం చదువుతూ దాని మీద సమీక్ష రాస్తూ ఉండేవాడిని నేను. విజయ విలాసం అన్న నిద్రాహారాలు మర్చిపోయేటంతటి ప్రీతే నాకు. ఆంధ్ర వాంగ్మయంలో ఒక ధ్రువతార అది. శ్రీకృష్ణుడు సత్యకాళ్ళ మీద పడ్డ తర్వాత పారిజాతాభరణం చదవకపోయినా బాధలేదు. మాయా ప్రవరుడు వరుధిని లోపు చేసుకున్న తర్వాత మన చరిత్ర చదవకపోయినా ఇబ్బంది లేదు. విజయ విలాసం మాత్రం ఆది నుంచి అంతం దాకా చదివి తీరవలసిన గ్రంథం. ఆమూలాగ్రంగా చదవలసిన ఆంధ్ర గ్రంథాల్లో మహాభారతము, శృంగార నిషధము, ఆముక్త మాల్యద, వసు చరిత్ర, పాండురంగ మహాత్మ్యము, ప్రభావతి ప్రద్యుమ్నము ఈ శ్రేణిలో దది. నాయకరాజుల కాలాన బయలుదేరిన ఆంధ్ర వాంగ్మయానికంతటికీ మెరుపు పూస అది. రసమహితమైన పూర్వ వాంగ్మయానికి సరసీ మాను అది. చదువుకుందామంటే కొత్త గ్రంథాలు లేని రోజుల్లో పంచకావ్యాలే మళ్లీ మళ్లీ తిరగవేసుకుంటూ ఉండిన సందర్భంలో హఠాత్తుగా నా చేతికి వచ్చింది అది. సత్తి సుబ్బారాయుడని మా పొలమూరిలో ఒక రెడ్డి, ఆంధ్ర సాహిత్యం చవిచూసినవాడు, రుచి మరిగినవాడును అతను. మనోవశ చరిత్రలు తరచూ తిరగవేస్తూనూ ఉండేవాడతను. పెద్దబ్బాయి గారి శిష్యుడును. ఆర్థికంగా అసందర్భ స్థితిలో ఉండిని చదవకుండా ఉండలేక కొన్నాడతను ఆ గ్రంథం. వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రచురణ అది. సంస్కృత గ్రంథాలే కానీ మీరు తెలుగు గ్రంథాలు చూడరా అని అడుగుతూ నాకు చూపించాలనుకున్నాడు అది. అది మొదటి మాట నేను అది చూడటం. తెలిసినంత తెలిసేది, లేనంత లేదు. కానీ రచన చాలా మధురంగా కనపడేది. మాటలు విరవడం నేర్పు నాకు అందులోనే కనపడింది మొదట. కొన్నాళ్ల పాటు నాకు అదే నిద్రాహారాలయ్యింది. నా చేతిలోనే నలిగిపోయింది కూడా అది. ఆ స్థితిలోనే సంభవించింది నేను పిఠాపురంలో చదువుకోవటం. అంతకుముందే విజయ విలాసం మీద సమీక్షలు రాయడం ప్రారంభించి ఉన్నాను నేను. అప్పటికే 100 పావుటావులు మించి ఉందది. ఒకనాడు ఏదో పని మీద నా గదికి వచ్చిన వెంకటరామ శాస్త్రి గారి కళ్ళబడింది అది హఠాత్తుగా. చూస్తూనే చేతబుచ్చుకుని పని అవుతూనే వెళ్ళిపోయారు వారది చూసిస్తానంటూ. వారి తర్వాత రామకృష్ణ శాస్త్రి గారు చదివారు. మరి కొన్నాళ్ళకి దాని ప్రస్తావన వచ్చింది. మేము 3 కూర్చుని ఉండగా వెంకటరామ శాస్త్రి గారే తెచ్చారా ప్రస్తావన. ఇలాంటి రచనలు వాంగ్మయానికి ఎన్నో కావాలి. మీ రచన విలువగలదవుతుంది కనుక మీరు ఇక పద్య రచన గట్టిబెట్టి కనీసం తగ్గించి వచన రచన చేయండి. ఇది దాని పండితార్థం. మా బావ చెప్పింది బాగుంది అంటూ రామకృష్ణ శాస్త్రి గారు అందుకున్నారు వెంటనే. కార్యకారణ విచారణ వద్దప్పుడు గద్య రచన అంటే మన వాళ్ళకి ఇప్పటికీ తృణీకార భావమే ఉంది. మాకు తెలుసు, ప్రారంభంలో మాకున్న రచన అంటే పద్య రచన అన్న భావం ఉండేది. కానీ ఈ కలహం ప్రారంభం అయ్యాక వచనం విలువ మాకు తెలిసి వచ్చింది. పద్యబంధం చాలా సులువు, రసవంతమైన వచనం రాయటం మాటలు కాదు. మీ వచన రచన విలక్షణంగా ఉంది, మీకు అదే తగినదనిపిస్తోంది. మా బావ మాట విన్న మీదట కనుక పద్యాల కంటే మీరు వచనమే ప్రధానం చేసుకోవడం మంచిది అన్నారు వారు. రమారమి పావుగంట సేపు ఈ విషయం నలిగింది. మేము కవితా పత్రిక నడుపుతున్నాం కదా, మీరును సాధ్యమైన త్వరలో ఒక పత్రిక ప్రారంభించండి, అందులో విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పారు రామకృష్ణ శాస్త్రి గారు చివరి మాటగా. నేను నడపవలసిన పత్రిక పేరును వారప్పుడే నిర్దేశించారు. అయితే అప్పటికే ప్రబుద్ధాంధ్ర అన్న పేరుతో పత్రిక నడపాలని అనుకుని ఉన్నా అని నేను. రామకృష్ణ శాస్త్రి గారు నిర్దేశించిన పేరును చాలా గొప్పదే. కానీ ప్రబుద్ధాంధ్ర ప్రాప్యం వేరు, దాని ప్రాప్యం వేరును. రామకృష్ణ శాస్త్రి గారు నిర్దేశించిన పత్రిక నడపడమును నా ఉద్దేశమే కనుక స్వత్వం పోకుండా ఉండటానికి గోప్యంగానే ఉంచుతాను ఆ పేరు ఇప్పటికీ. పోతే రామకృష్ణ కవుల మహోపదేశం యుక్త సమయాన అందింది నాకు. వీరేశలింగం గారి రచనలు కొన్ని చదవటంలో నాకు అలవడ్డ సంస్కార దృష్టి లోకల కున్ను కలిగించాలంటే అందుకు తగ్గది వచనమే. అందుచేత గురువుల ఆనతి శిరస వహించాను నేను. అయితే పోలవరం వకీలు ఆదిమధ్యం భావనారాయణ స్వామి వారికి ఇచ్చిన మాట నిలుపుకోవలసి ఉంది కనుక వెంటనే మాత్రం పద్య రచన కట్టిపెట్టలేకపోయాను. రామకృష్ణ కవుల దగ్గర నేను చదువుకున్న కాలం మొత్తం 1 సంవత్సరం పైన మాత్రమే. చదివిన గ్రంథాలను విద్యానాథుని ప్రతాపరుద్రయం పూర్తిగాను, వామనుని కావ్యాలంకార సూత్రాలు సగము, ఉత్తర రామచరిత్ర శాకుంతలము సమగ్రంగాను, ఆముక్తమాల్యత కూడా పూర్తిగాను, విశ్వగుణాదర్శ 3 వంతులు మాత్రమే. లెక్కలు గట్టి చూస్తే మనిషి జీవితంలో కొంచెం తక్కువ 2 సంవత్సరాలు అంటే సముద్రంలో నీటి బొట్టు వంటిది. పాండిత్య దృష్ట్యా చూస్తే ఆ చదివిన గ్రంథాలను బహు తక్కువ. అయితే 10-15 సంవత్సరాల పాటు నిద్రాహారాలు విడిచి 100 గ్రంథాలు చదివినా లభించినంత పరిజ్ఞానం లభించింది రామకృష్ణ కవుల దగ్గర నాకు. చదువుల సందర్భంలో నూరిపోయేయటం అనే మాట అక్కడే అవగాహన అయ్యి అనుభూతమును అయింది నాకు. వారు నా ఎడల కనబరిచిన ఆత్మీయతను పెట్టిన్ని నేను ఆ కాలం మర్చిపోలేను. పద్య వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న నన్ను వచన రచనకు మళ్లించడం రూపంగా వారు నాకు చేసిన మహోపకారం ఈ జన్మలోనే కాదు మరిన్ని జన్మల్లోనూ మర్చిపోలేను నేను. ఏమంటే వచన రచనతోనే నా జీవితానికి సాఫల్యం. పద్యాలు కట్టడం నాకు నడమంత్రపు సిరి వంటిది. అంటే పద్యాలంటే నాకు ద్వేషం అనుకోవద్దు, భావంతోనే గాక భాషతో కూడా వీణా నిస్వనంలాగా అభ్యక్తానందం కలిగించే పద్యాలు ద్వేషించడం నాకు చేతకాని పని. ఛందోబద్ధాలైన సంస్కృతాంధ్ర గ్రంథాలు చదివే ఈ స్థితికి వచ్చిన నేను అసలే ద్వేషించలేని పద్యాలు. నా దృష్టిలో పద్యానికి గద్యకు కూడా సాహిత్యపు విలువలు సమానమే. దురదృష్టం వల్ల తెలుగు గ్రంథాలన్నీ పద్యబంధాలైపోయాయి. అన్నీ అంటే ఏ కొద్దిగానో వచన రచనలు లేకపోలేదు, కానీ వాటికి ప్రచారం లేదు, పండితులు వాటికేసి చూడలేదు. పండితుల మీద దృష్టి పెట్టుకున్న ప్రకటనలకర్తలను వాటిని స్మరింపలేదు. బహురసవంతాలైన ద్విపద రచనలనే ఈసడించారు మన పండితులు. వచన రచనలను ఆదరిస్తారు మరి. గతానుగతికమైన లోకం తనకు తానై పండితుల మార్గం విడిచి సరియైన దారి తొక్కగలదా? కనుక నవ్య దృక్పథంతో సమర్థులైన వారందుకు పూనుకోవాలి. అప్పుడు మారుతుంది ప్రజాభిరుచిని నదీ మార్గంలాగా. గతానికి ఆగతానికి కూడా వీరేశలింగం గారు ఒక్కరే ఆ పని చేశారు. పంతులు గారి పూనిక వలనే గద్యవాంగ్మయం విలువలు మనకు తెలిసి వచ్చాయి. పంతులు గారి మధుర రచనలతోనే మనకు గద్యప్రీతిని కలిగింది, బలాపడింది, జనసామాన్యమును బాగా కళ్ళు తెరిచింది. పంతులు గారు కటిబద్ధులు కాక పూర్వము పంతులు గారి వరవడిలో గద్య వాంగ్మయం, పత్రికా వాంగ్మయం పెద్ద ఎత్తున ప్రారంభమైన తర్వాత జనసామాన్యం అంతస్తు పెరగటం గుర్తించగల వారికి ఇది చెప్పనక్కర్లేదు. నిన్నటిదాకా మేలు వేగంతో ఉండిన పద్యవాంగ్మయ ప్రచారం ఈవేళ ఒంటెత్తు బండి నడకలో ఉండడం చూస్తే ఆంధ్ర జాతి పురోగమనమును విశదంగా తెలుస్తుంది. గొప్ప పూర్వకవులకు లేని ఆదర గౌరవాలు ఆధునిక పద్యబంధ నిపుణులు అనేకులు ఇప్పుడు పొందుతున్నారు నాకు తెలుసు. జనులకు శిక్షాపూర్వకంగా తెలుగు భాష అభ్యసించవలసిన రాజశాసనాలు లేకపోవడం దానికి మూల కారణం. సమకాలికత్వం ఒక ముఖ్య కారణం, సంగీతమును మరో ప్రబల కారణం, సభల్లో కావ్య పఠనం చేసే పద్ధతి ఇంకో కారణం, విమర్శకులు ముందుకి రాకపోవడం పెద్ద కారణం, పాతది కొత్తది కూడా మన యూనివర్సిటీల 18వ శతాబ్దం నడకలు నడుస్తూ ఉండడం మరో దురదృష్టం. అయితే ఇప్పటి పద్యబంధ నిపుణుల్లో మహాకవులు కొందరు లేకపోలేదు, మహాకవులు కాగలవారునూ లేకపోలేదు. కానీ వచన రచన చేసే మహాకవుల సంఖ్య దగ్గర పద్యబంధం చేసే మహాకవుల సంఖ్య చాలా స్వల్పం. ఆంధ్ర జాతి అచిరకాలంలోనే సర్వతోముఖంగా వికసిస్తుందనడానికి ఇదొక సూచన. దీనికి పునాది వీరేశలింగ పంతులు గారి గద్యరచన. ఇంచేతనే పంతులు గారి వాంగ్మయ సేవకి అంత గౌరవం, అంత ప్రఖ్యాతిని. ఆధునికుల్లో మొదట ఈ కొత్త దారి తొక్కిన వారు చిన్నయ్య సూరి గారు. గద్యరచనను ముళ్ళ డొంకల్లోకి మళ్లించిన దోషమును వారిని కిందికి లాగేసింది. కాక సహజంగా పండితులే గాని కవి గాడ ఆయన. అంచేతనే వారికి చెందవలసిన గద్య తిక్కన బిరుదును వీరేశలింగం పంతులు గారికి దక్కింది. పోగా నా శక్తి సంగతి తర్వాత చూసుకుందాం. వీరేశలింగం గారి గద్య ప్రీతికి ఏదో నా గద్య ప్రీతికి అదే కారణం. అయితే పద్యబంధ నిపుణులు కొందరు నన్ను పద్య శత్రువుగా భావించడం నాకు తెలుసు. ఇందుకు నేను సిగ్గుపడటం లేదు. ఎంచేతనంటే నాకు కవిత్వం కావాలి, అది పద్యంలో అనుగ్రహించిన ఆనందిస్తాను, గద్యంలో ప్రసాదించిన ఆనందిస్తాను. నేనే కాదు, ఏ రచన చేయలేని సాహిత్యవేత్తలు, రసానందం కలిగిన సాహిత్య ప్రియులు కూడా ఇంతే చేస్తారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, శ్రీనాథుడు, పోతన్న, సోమన్న, తిమ్మన్న, వెంకన్న మొదలైన మహాకవులు అసాధారణ రచనలు ఆదరిస్తున్నది వారు. పద్యాలు కట్టే ఈ నవీనులు కారు. నా పద్య ప్రీతిని అలాంటిదే. అయితే అప్పుడు ఇప్పుడు వచన రచనలో అనుభూతం అవుతున్న ఆనందం పద్య రచనలో నాకెప్పుడూ కలగలేదు. వచన రచన ఆదిలో గ్రాంధికంగా చేసినప్పుడు, వ్యవహారంలో చేస్తున్నప్పుడు కూడా నాకు సమానంగానే ఉంది ఈ అనుభూతి.